Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
Disclaimer: all the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners discretion is advised.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం మార్చి 15, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పించు ప్రియమైన మీతో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే భార్గవి. మట్టి పిసికే రైతుకు వాట్సాప్తో ఫేస్బుక్తో పనేంటి అని మనలాంటోళ్ళు అనుకోవచ్చు. ఆయన మాత్రం అలా అనుకోలేదు. యూట్యూబ్ యాప్, ఫేస్బుక్ వంటి శక్తివంతమైన సామాజిక మాధ్యమాల తోడుగా రైతులకు ఎన్నలేని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై చక్కని అవగాహన తీసుకురావడం మొదలుపెట్టారు. పత్రికలు, సామాజిక మాధ్యమాల సాయంతో ఆధునిక వ్యవసాయ పోకడలపైన వేలాది మంది కర్షకులకు మేలుకొల్పు పాడుతున్నారు. ఆయనే రైతు నేస్తం ఫౌండేషన్ స్థాపించిన యడ్లపల్లి వెంకటేశ్వరరావు. బియ్యం దగ్గర నుంచి ఆకుకూరలు, కాయగూరల వరకు ఏది తినాలన్నా మందులు చల్లనివి దొరకడం అసాధ్యం. కాస్తంత పెరటి స్థలం ఉండి శ్రద్ధగా ఓపిగ్గా 4 కాయగూరలు పండించుదామనుకుంటే విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో, రసాయనాలు లేకుండా క్రిమి సంహారకాలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మనకు తెలియదు. ఇక నగరాల్లో ఉండే వారి పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పడానికే ఉంది. ఈ సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని మిద్దె మీద కూడా వ్యవసాయం చేసుకునేలా రూఫ్, కిచెన్, గార్డెన్ వంటి ఆధునిక వ్యవసాయ విధానాలు సైతం తేలిగ్గా అర్థమయ్యేలా రైతు నేస్తం యాప్ని రూపొందించామంటున్నారు వెంకటేశ్వరరావు. ఈ యాప్ అరచేతిలో ఉంటే వ్యవసాయంలో ఆలు తెలియని ఈ తరం పిల్లలకు అవగాహన పెరుగుతుంది. వివిధ రకాల వ్యవసాయ పరికరాలతో మొదలుపెట్టి వివిధ రకాల వ్యవసాయ విధానాల గురించి లోతుగా తెలుసుకోవచ్చు. పెద్ద చదువులు చదువుకుని వ్యవసాయంలో అద్భుతాలు చేస్తున్న చదువుకున్న రైతుల విజయ గాథలెన్నో వీడియోల రూపంలో లభిస్తున్నాయి. మీరే స్వయంగా వ్యవసాయం చేయాలనుకున్నా కావలసిన స్పష్టమైన మార్గనిర్దేశం అందుతుంది. చీడపీడల నివారణకు అవసరమైన సేంద్రియ మందుల తయారీని చదివి చూసి స్వయంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా రసాయనాలు వాడకుండా చేసే సేంద్రియ వ్యవసాయ విధానం గురించిన ప్రాథమిక సమాచారంతో పాటు ఈ రంగంలో విజయాలు సాధించిన కర్షకులతో నేరుగా సంప్రదింపులు చేయొచ్చు. మీకున్న సందేహాలను ప్రశ్నల రూపంలో వారిని అడగొచ్చు. కరివేపాకు, ఆముదం, అనాస, దానిమ్మ, సపోటా, కోకో, జీడిమామిడి, గులాబీ, జర్బేరా వంటి వైవిధ్యమైన పంటల గురించిన సమాచారం చక్కగా తెలుగులో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ ధరల దగ్గర నుంచి వాతావరణ వివరాల వరకు సమస్త సమాచారం ఈ యాప్లో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ సాయంతో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మన పంటలని మనమే అమ్ముకోవచ్చు. ఏవైనా సందేహాలు వస్తే వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణుల్ని అడిగేందుకు వీలుగా ఫోన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 25,000 మందికి పైగా రైతులు ఈ యాప్ని వాడుతున్నారు. ప్లేస్టోర్లో రైతు నేస్తం పేరుతో ఈ యాప్ అందుబాటులో ఉంది. పేరు, ఊరు, ఫోన్ నంబర్ వంటి వివరాలు అందిస్తే చాలు, సేవలు పొందొచ్చు. మట్టిని మంచి చేసుకోవాలి, మొలకని పలకరించాలి, చినుకుతో చెలిమి చేయాలి. వ్యవసాయంలో ఇవి ఓనమాలు. వీటితో మొదలుపెట్టి ఆధునిక వ్యవసాయంలో పట్టా పుచ్చుకోవాలంటే రైతన్నలకు చక్కని మార్గదర్శకం కావాల్సిందే. అందుకే రైతు నేస్తం, పశు నేస్తం, ప్రకృతి నేస్తం వంటి పత్రికలతో పాటు రైతులకు స్వయంగా దగ్గరుండి ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇచ్చేందుకు రైతు నేస్తం ఫౌండేషన్ను స్థాపించాను అంటున్నారు వెంకటేశ్వరరావు. వీరిది గుంటూరు దగ్గర కొర్నిపాడు గ్రామం. బీకాం చదువుకున్నారు. తండ్రి వ్యవసాయదారు కావడంతో ఆయనకి వ్యవసాయం కొత్త కాదు. తనకి ఊహ తెలిసేదాక మిర్చి, పత్తి పంటలే ఎక్కువగా పండించేవారు. అంతకుముందు వరిగా, రాగులతో పాటు అనేక రకాల తృణధాన్యాలని పండించేవారు. చిన్నప్పుడు తండ్రితో కలిసి పత్తి తీతలకు, పొలం పనులకు వెళ్లేవారు వెంకటేశ్వరరావు. అలా సాగులో లోతుపాతులు బాగా తెలిసినవాడే. చదువు అయిపోయిన తర్వాత ఏదైనా ఉద్యోగం చేద్దాం అనుకున్నారు. హైదరాబాద్ వచ్చి కొన్నాళ్ల పాటు అకౌంటెంట్గా పనిచేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నారు. 2004లో తీవ్రమైన కరవు. ఎటు చూసినా రైతు ఆత్మహత్యలు, మితిమీరిన రసాయనాల వాడకం, దానికి తగ్గట్టుగా గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటివన్నీ అన్నదాతలని ఆత్మహత్యల దిశగా నడిపిస్తున్నాయి. రైతుకి ఎందుకీ పరిస్థితి అని ఆలోచిస్తే రసాయనాల కోసం ఎక్కువగా డబ్బును వెచ్చిస్తున్నారు. ఆ పెట్టుబడులకు తగ్గట్టుగా పంటకు గిట్టుబాటు ధర లేకపోతే అప్పుల వలలో చిక్కుకుంటున్నాడు. అలాగే గతంలో లాగా ఇప్పుడు ఎవరికీ పాడి లేదు, పాలు పెరుగు సైతం కొనుక్కోవాల్సిందే. పూర్వం గట్ల మీద కాయగూరలు పెంచుకుని స్వచ్ఛమైన మందులు వేయని తిండి తినేవారు, ఇప్పుడు వాటి కోసమూ రోడ్డెక్కాల్సిందే. వీటన్నింటి ఖర్చు నెలకి వేలల్లో, కానీ ఆదాయం చూస్తే అంత ఉండటం లేదు. వాతావరణం అనుకూలిస్తే పర్వాలేదు, లేకపోతే అప్పులే మిగులుతున్నాయి. రసాయనాల వాడకం తగ్గించడం కోసం రైతుకు తనవంతుగా ఏదైనా చేద్దామనుకున్నారు. అలా 2005లో రైతు నేస్తం పత్రికని ప్రారంభించారు. ఇందులో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల అనుభవాలను స్వయంగా మాట్లాడి అందించడం మొదలుపెట్టారు వెంకటేశ్వరరావు. యువతలో వ్యవసాయంపై ఆసక్తి పెంచడం, ప్రకృతి వ్యవసాయంతో ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా మరో 2 పత్రికలు ప్రారంభించారు. వీటికి చక్కని స్పందన వచ్చింది. మరో అడుగు ముందుకేసి రైతు నేస్తం ఫౌండేషన్ స్థాపించారు అంటున్నారు వెంకటేశ్వరరావు. కర్షకులు పెట్టుబడులను తగ్గించుకోగలిగితే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన అవసరం ఉండదు, అనక ఆత్మహత్యల పరిస్థితే రాదు. అది సాధ్యం కావాలంటే రైతుకు ఖర్చు గణనీయంగా తగ్గించే 0 బడ్జెట్ వ్యవసాయ విధానం గురించి తెలియాలి అంటారు వెంకటేశ్వరరావు. ఈ 0 బడ్జెట్ విధానాలతో పాటు రైతన్నలకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ఆ ప్రయోజనాలు పొందడం ఎలానో కూడా చెబుతున్నారు ఆయన. ఈ మహోద్యమంలో అందరినీ భాగస్వామ్యం చేయాలి అనే తపనతో వ్యవసాయ రంగంలో విశేషంగా కృషి చేసిన శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు, వ్యవసాయ విలేకరులకు సైతం అవార్డులు ఇచ్చి ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. కొర్నెపాడు గ్రామంలో 5 ఎకరాల స్థలంలో వ్యవసాయ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు వెంకటేశ్వరరావు. ప్రతి మిర్చి, కాయగూరలు, తృణధాన్యాలని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించి వాటిని రైతులకు పాఠాలుగా బోధిస్తున్నారు. ప్రతి జిల్లాలోని రైతుల వద్దకు తమ సిబ్బందిని పంపి ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ అందిస్తున్నారు. ఇంతవరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 500 గ్రామాల్లో ఉన్న లక్షలాది మంది రైతులకు ఈ ఉచిత శిక్షణా కార్యక్రమాలు అందించారు. జీవ వైవిధ్యాన్ని కాపాడే దిశగా హైబ్రిడ్ విత్తనాలు కాకుండా అరుదైన దేశీ విత్తనాలని సేకరించడం, అవసరమైన వారికి వాటిని అందుబాటులో ఉంచడం ఈ ఫౌండేషన్ లక్ష్యాల్లో ఒకటి. డివిడీలు, యూట్యూబ్ల ద్వారా రైతుల అనుభవాలను అందరికీ చేరువ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ వంటి వాటి ద్వారా ఎప్పటికప్పుడు వ్యవసాయ సమాచారాన్ని రైతులకు చేరువ చేస్తున్నారు వెంకటేశ్వరరావు గారు. ప్రియమైన మీతోలో తీసుకుందాం ఇప్పుడు ఒక చిన్న విరామం. వెంటనే ఉండండి, మా ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బిపి భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా. అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈరోజు నుంచే ప్రారంభం. నేనటి వరకు తరగతి గదుల్లో పాఠాలు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు అసలు పరీక్ష మొదలైంది. ఎగ్జామ్స్ టైంలో ఎంత ప్రిపరేషన్ అయినా కొంతమంది విద్యార్థుల్లో ఆందోళన సహజమే. ఇదే టైంలో మానసిక ఒత్తిడి పరీక్షలపై ప్రభావాన్ని చూపిస్తుంది. మానసిక ఒత్తిడిని జయించి ఎగ్జామ్స్ రాస్తే మంచి మార్కులు సొంతమవుతాయి. సంపూర్ణ సంసిద్ధతతో పరీక్ష హాల్లోకి అడుగు పెట్టడమే ఇప్పుడు చేయాల్సింది. అందుకోసం కొన్ని సూచనలు. ఎగ్జామ్స్ టైంలో టైం మెయింటైన్ చేయడం అనేది, సమయ పాలన అనేది అత్యంత ముఖ్యం. వేళకు నిద్రపోవడం, పౌష్టికాహార నియమాల్ని పాటించడం, నిబద్ధంగా చదవడం, ఆందోళనకు గురి కాకుండా ఉండడం, ఎక్కువ మార్కులు సాధించాలంటూ పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదు. ఎన్ని పరీక్షలు రాసినా ప్రతి పరీక్ష కొత్తగానే అనిపిస్తుంది. ఆ టైంలో మానసిక ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. చదివింది గుర్తుకు రాక, జవాబులు రాయలేక మార్కులు కోల్పోతుంటారు. అందుకే ఒత్తిడిని అధిగమించి భయాన్ని వీడాలి. ప్రణాళికతో వ్యవహరించి పరీక్షల్ని ఎలా రాయాలి, మార్కులు ఎలా సాధించాలి అనే అంశాలపై దృష్టి సారించాలి. రోజు ఒక్కో సబ్జెక్ట్ని, మోడల్ పేపర్స్ ఉంటాయి కదా, మోడల్ టెస్ట్ పేపర్స్ రాసి ఉంటే చదివిన అంశాలు ఎంతవరకు గుర్తున్నాయి, ఎన్ని మార్కులు వస్తాయో ఒక అవగాహన వస్తుంది. అండ్ స్టూడెంట్స్ హాల్లోకి కంప్లీట్ ఏమంటారు, సంపూర్ణ విశ్వాసంతో వెళ్ళాలి. భయం, ఒత్తిడితో సమయం వృధా అయిపోతుంది కాబట్టి అలా చేయొద్దు. మొదట ప్రశ్న పత్రాలని పరిశీలించాలి. తెలిసిన క్వశ్చన్స్కి ముందుగా ఆన్సర్స్ రాస్తే కొంత రిలీఫ్ వస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, స్ట్రెస్ ఫీల్ అవ్వరు. అండ్ ఎగ్జామ్స్ బాగా రాయాలి అని సమయపాలన లేకుండా చదవడం సరికాదు. నిద్రలేమితో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. పరీక్ష కేంద్రాల్లో కురుకు తీయాల్సి వస్తుంది. పరీక్షలు బాగా రాయలేరు అండ్ కాన్సన్ట్రేషన్ కోల్పోతుంటారు. అందుకే తగినంత నిద్రపోవాలి. ప్రతి విద్యార్థి రోజుకి 6 గంటలకు తగ్గకుండా నిద్రపోవడం తప్పనిసరి. ఎగ్జామ్ టైంలో ఆహారపు అలవాట్లలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇష్టం వచ్చిన ఆహారం తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆకుకూరలు, పాలు, చేపలు తినాలి. నూనె పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. అవి మెదడుపై ప్రభావం చూపడం వల్ల చదివిన విషయాలపై మనస్సును లగ్నం చేయలేరు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల రోజంతా కూడా ఉల్లాసంగా ఉంటారు. అండ్ బయట లభించే ఆహార పదార్థాల కంటే ఇంట్లోనే తయారు చేసే ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా నీరు, మజ్జిగ తీసుకోవడం మంచిది. అసలే ఎండాకాలం కదా, తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే పరీక్షలో రాణించలేరు. తల్లిదండ్రులు మార్కుల పేరిట పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం అస్సలు సమంజసం కాదు. సబ్జెక్ట్స్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే దాన్ని నివృత్తి చేసేసుకోవాలి. బలవంతంగా తమ అభిప్రాయాల్ని పిల్లల మీద రుద్దకూడదు. తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి. నెక్స్ట్, ఎండాకాలంలో పిల్లలు మానసికంగా శారీరకంగా ఎక్కువ అలసిపోతారు. శరీరంలో నీటి శాతం, న్యూట్రియన్స్ అంటే పోషక విలువలు పడిపోకుండా ఉండాలి అంటే కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు పాటించాలి. కొంతమంది పిల్లలు పొద్దున్న అంటే బ్రేక్ఫాస్ట్ తినడానికి పేచీ పెడుతూ ఉంటారు. వారికి నచ్చేలా చేసి పెడుతూ దానిలో పోషక విలువలు ఉన్న పదార్థాలను జత చేయాలి. అప్పుడే వారి శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ప్రత్యేకించి రోజు ఓట్ మీల్ ఒక కప్పు, తాజా పళ్ళు, బాదం, గుడ్డు, పాలు ఇవ్వాలి. దీనివల్ల రోజు మొత్తం నీరసించిపోకుండా ఉత్సాహంగా ఉంటారు. ఇవన్నీ ఎముకలు, కండరాల పెరుగుదలకు, మెదడు వికాసానికి ఉపయోగపడతాయి. సాధ్యమైనంత వరకు బయట ఆహార పదార్థాలు తినకుండా ఉంటే 3 వంతుల ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్లే. ప్రతిరోజు తాజా పళ్ళు, కూరగాయలు పెద్ద ఎత్తున ఆహారంలో భాగం చేయాలి. పిల్లల పళ్ళల్లో సగభాగం పళ్ళు కాయగూరలు ఉండేలా చూడాలి. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంతో పాటు శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా మజ్జిగ, నిమ్మరసంతో పాటు పుచ్చకాయ, కర్బూజ, సపోటా వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పళ్ళు, పళ్ళరసాలు ఇవ్వాలి. పళ్ళరసంలో తేనెను కల్పిస్తే శరీరం ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. శరీరానికి తగినంత నీరు చాలా అవసరం. వీటన్నింటి వల్ల వడదెబ్బ వంటి సమస్యలు ఉత్పన్నం కావు. తలనొప్పి, చెమటలు ఎక్కువగా పట్టడం, అలసట, వికారం, డయేరియా బారిన పడకుండా ఉంటారు. అండ్ బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మరీ ముదురు రంగు కాకుండా లేత రంగు బట్టలు వేసుకోవాలి. ముదురు రంగులు వేడిని త్వరగా గ్రహిస్తాయని తెలుసు కదా, అది కూడా కాటన్ బట్టలే వేసుకోవాలి. సౌకర్యంగా ఉంటాయి కూడా. సాధ్యమైనంత వరకు సాయంత్రం వేళల్లోనే బయటకు వెళ్ళడం మరీ మంచిది. ఇంట్లో నీటిని శుద్ధి చేసే వాటర్ ఫిల్టర్ల వినియోగం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. ఎందుకంటే అనారోగ్య సమస్యలు రావడానికి 90% కారణం అపరిశుభ్రమైన నీటిని తాగడమే అంటున్నారు వైద్యులు. అందుకే పరిశుభ్రమైన నీటి కోసం ప్రతి ఇంట్లోనూ వాటర్ ఫిల్టర్ని ఉపయోగిస్తున్నారు. మరి ఈ ఫిల్టర్ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటూ శుభ్రంగా నీటిని వడగట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ ఫిల్టర్లో కొత్త క్యాండిల్ బిగించిన తర్వాత ఫిల్టర్ అయిన నీళ్లు మట్టి వాసన వస్తాయి. ఇలా మట్టి వాసన రాకుండా ఉండాలంటే కొత్త క్యాండిల్ని 1-2 రోజులు నీళ్లలో పూర్తిగా మునిగేలా నానబెట్టి ఆ తర్వాతే ఉపయోగించాలి. 2-3 రోజులకు ఒకసారి వాటర్ ఫిల్టర్ క్యాండిల్స్ ని చేత్తో శుభ్రంగా రుద్ది కడగాలి. క్యాండిల్స్ బాగా మురికిపట్టి ఉంటే వేడి నీళ్లలో సర్ఫ్ వేసి వాటిని నానబెట్టి ఆ తర్వాత మెత్తని పీచుతో తోమితే క్యాండిల్స్ శుభ్రపడతాయి. క్యాండిల్స్ ని శుభ్రపరచడానికి ప్రత్యేకమైన బ్రష్ మార్కెట్ లో లభిస్తుంది, దాన్ని ఉపయోగించడం మంచిది. 6 నెలలకోసారి తప్పనిసరిగా క్యాండిల్స్ మార్చడం అస్సలు మర్చిపోదే. ప్రియమైన మీతోలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్. పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేట్ యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజే భార్గవితో. నీకు చేతనైనంత చేసావు, బాధపడద్దు. నేను ఎలా పనిచేశానో నువ్వు అలాగే పార్టీ పట్ల నమ్మకం కలిగి పనిచేయి. డివిఎస్ ఆఖరి క్షణాల్లో భిక్షావతితో చెప్పిన మాటలివి. ఒకటి కాదు, రెండు కాదు, దశాబ్దాల పాటు ఆ మాటలకే కట్టుబడి నిలబడ్డారామె. తొలితరం కమ్యూనిస్టు నాయకులకు ఆమె చిట్టెమ్మగానే సుపరిచితం. జీవితం మొత్తం పార్టీ కోసం పాటుపట్టమే తెలిసిన పోరాట యోధురాలావిడ. దోపిడీ అణచివేత లేని భారతదేశాన్ని సాధించాలని కోరుకునే వారందరికీ పుచ్చలపల్లి సుందరయ్య బాట వెరుగుబాట. ఆ బాటలోనే నడిచారు, నడుస్తున్నారు భిక్షావతి. ఓ ధనిక రైతు కుటుంబంలో పుట్టిన, నాటి సమాజంలో సంప్రదాయాల పేరుతో మహిళలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా వారి హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాలు, త్యాగాలు నేటి తరానికి నిలువెత్తు స్ఫూర్తి గాథలు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో 1932లో వల్లభనేని అంజయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు భిక్షావతి. స్వతహాగా ధనిక రైతు కుటుంబమైన అప్పటికే పార్టీ సానుభూతి పరులుగా ఉంది. పార్టీకి అవసరమైన ఆర్థిక పరమైన సహకారం అందించేవారు. గ్రామంలో బాల సంఘం పేరుతో పిల్లలంతా ఓ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘంలో సభ్యులుగా చేరారు భిక్షావతి. అప్పటికామె వయసు 9 ఏళ్లు. అలా కొంతకాలానికి యువజన సంఘ సభ్యులయ్యారు. ఆ సంఘానికి అధ్యక్షుడిగా డివి సుబ్బారావు వ్యవహరించేవారు. దేశం నలుమూలలా జరుగుతున్న విషయాలను తెలుసుకోవడానికి రేడియో వినడం, పత్రికలు చదవడం అలవాటుగా చేసుకున్నారావిడ. పార్టీ మీద ఉన్న అభిమానంతో ప్రముఖుల జీవిత చరిత్రలు, పార్టీకి సంబంధించిన పుస్తకాలు చదివే క్రమంలో జెన్నీ మార్క్స్ అనే పుస్తకం డివిఎస్ ఆమెకిచ్చారు. పూర్తిగా తన జీవితాన్ని ఏ దిశగా మలుచుకోవాలో దిశానిర్దేశం చేసింది ఆ పుస్తకమే అంటారావిడ. అలాగే అప్పట్లో నవశక్తి, ప్రజాశక్తి పత్రికలు వస్తుండేవి. అందులో మీరట్ కుట్ర కేసుల్లో పట్టుబడిన వారి గురించిన వార్త ఫోటోలు, ఉరితీసిన వారి ఫోటోలు వస్తుండేవి. వాటిని బాల సంఘం పిల్లలు కత్తిరించి గోడల మీద అతికించేవారు. అందులో భిక్షావతి చురుగ్గా పాల్గొనేవారు. 8th క్లాస్కి వచ్చాక ఆమెని స్కూల్ మాన్పించేశారు, హిందీ నేర్పించారు. తర్వాత భిక్షావతి తన 13వ ఏట కాటూరులో జరిగిన అఖిల భారత మహిళా మహాసభ అంటే 2వది, దానికి వాలంటీర్గా వెళ్లారు. వాళ్ల ఊరికి రెగ్యులర్గా సూర్యావతి వచ్చేవారు. అలా ఆమెతో పరిచయం ఏర్పడ్డాక మహిళా ఉద్యమం గురించి అనేక విషయాలు తెలుసుకున్నారు. డివిఎస్ మేనమామే కావడంతో మొదటి నుంచి వారిద్దరికి వివాహం చేయాలనేది ఇరు కుటుంబాల ఆలోచన. అయితే మొదటి నుంచి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు డివిఎస్ తండ్రి. దాంతో తండ్రి అభిప్రాయానికి భిన్నంగా 1948 మే 14 గండిగుంట గ్రామంలో భిక్షావతిని ఆదర్శ వివాహం చేసుకున్నారు డివిఎస్. పార్టీపై 1949లో నిషేధం విధించారు. దాంతో పార్టీ కార్యకలాపాలు రహస్యంగా నెరపవలసిన అవసరం ఏర్పడింది. వివాహానంతరం బందర్లో కాపురం పెట్టిన డివిఎస్ అక్కడే రహస్యంగా ఓ డెన్ని నిర్వహిస్తూ జిల్లా నాయకులకు కొరియర్గా వ్యవహరించారు. డెన్లో రహస్య కరపత్రాల్ని, సర్క్యులర్స్ని సైక్లో స్టైల్ తీసి సర్క్యులేట్ చేసేవారు. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ తనవంతు సహాయ సహకారాలను అందించారు భిక్షావతి. తమ పక్క గదిలో ఉంటున్న బోగాదుల రామారావు, చలసాని వాసు ఎప్పటికప్పుడు పార్టీ వివరాలు చెబుతూ ఆమెలో స్ఫూర్తిని నింపేవారు. ఆ రకంగా భిక్షావతి పార్టీకి సంబంధించిన విషయాలపై గట్టి పట్టు సాధించారు. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో రహస్య స్థావరాన్ని పసిగట్టిన పోలీసులు డివిఎస్ ని అరెస్ట్ చేశారు. పార్టీకి సంబంధించిన రహస్యాలు చెప్పమని చిత్రహింసలకు గురి చేశారు. అయినా ఆయన నోటి నుంచి ఒక్క మాటైనా చెప్పించలేకపోయారు. అలా 7 ఏళ్లకు పైగా జైల్లో గడిపిన డివిఎస్ 1951 మేలో జైలు నుంచి విడుదలయ్యారు. 7.5 బాబుతో వారి కుటుంబం విజయవాడకి చేరుకుంది. 1953లో ఆమె పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తదనంతర కాలంలో మరో 3 పిల్లలకు జన్మనిచ్చారు భిక్షావతి. నిషేధం ఎత్తివేశాక అంటే 1951 మేలో అరెస్ట్ అయిన మిగిలిన కామ్రేడ్లను విడుదల చేశారు. అదే సంవత్సరం భిక్షావతి విజయవాడలో మహిళా సంఘంలో సభ్యురాలుగా చేరారు. మహిళా సంఘం కార్యకలాపాల్లో భాగంగా అన్ని గ్రామాలకు తిరుగుతూ సంఘంలో సభ్యుల్ని చేర్చుకునేవారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేవారు. అలా గ్రామ ప్రజలతో ఎంతో సాన్నిహిత్యం సంపాదించుకున్నారు. పార్టీ దినపత్రిక విశాలాంధ్రను మహిళా కార్యకర్తలు సాయంత్రం సమయంలో అమ్మేవారు. 1953లో పార్టీ సాహిత్యం కొనే ముందు ఆ పుస్తకంలో విషయాల్ని కొందరు ఎన్నో రకాలుగా అడిగేవారు. పార్టీ గురించి, సిద్ధాంతాల గురించి పూర్తి అవగాహన ఉండి ఆ పుస్తకాలను కూలంకషంగా చదివితే తప్ప సాధారణ ప్రజల్ని సమాధానపరచడం సాధ్యం కాదు. అటువంటి బాధ్యత కామ్రేడ్ భిక్షావతికి అప్పజెప్పటంలోనే ఆమెలో ఉన్న నాయకత్వ లక్షణాలు అర్థం చేసుకోవచ్చు. పార్టీకి ఆమె పట్ల గల విశ్వాసానికి ఇదొక మచ్చు తునక. విశాలాంధ్ర బుక్ హౌస్ బాధ్యతలు డివిఎస్కి అప్పగించారు. జోస్యభట్ల సుబ్బమ్మ సూర్యావతితో మరింత సంబంధాలు ఏర్పడి భిక్షావతి మహిళా సంఘంలో పనిచేస్తూ ఉండేవారు. పార్టీ చీలిన సమయంలో 1964లో డిజెన్యూల విడుదల కోసం మోటూరు ఉదయంతో కలిసి రాష్ట్ర స్థాయిలో పర్యటించారు. అదే సమయంలో మహిళా సంఘం పట్టణ కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. డివిఎస్ జైల్లో ఉన్న సమయంలో కుటుంబ ఖర్చులు తగ్గించుకోవాలని, కమ్యూనిస్ట్ పార్టీకి, జనశక్తి పత్రిక అభివృద్ధికి తోడ్పడాలని ఉత్తరాల్లో రాసేవారు అంటే ఆ కుటుంబానికి పార్టీ పట్ల ఉన్న అంకిత భావం గ్రహించవచ్చు. సిపిఎంలో నక్సలైట్ వాదన ఊపందుకున్న సందర్భంలో 1968లో పాలకొల్లులో జరిగిన ప్లీనంలో పార్టీ లైన్ కి అనుకూలంగా ఓటేసిన ఒకే ఒక్క మహిళ భిక్షావతి. చెవుటూరు కాలువ తవ్వకంలో మహిళా సంఘం తరఫున కీలక పాత్ర పోషించారు. కృష్ణా జిల్లా కమిటీ మహిళా సంఘం అధ్యక్షురాలిగా, పార్టీ కమిటీలో సభ్యురాలిగా 1976 నుంచి ఉన్నారు. తర్వాత ఉద్యమం విస్తరించడంతో పట్టణ కమిటీ మార్చారు. అందులోనూ మహిళా సంఘం కార్యదర్శిగా, పార్టీ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. సారా వ్యతిరేక ఉద్యమంతో పాటు మహిళల అభ్యున్నతికి నిరక్షరాస్యతే ప్రధాన అడ్డంకిగా భావించి మహిళా సంఘం తరఫున తరగతులు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. మహిళలకు ఆస్తి హక్కు కావాలని ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు మహిళలంతా ప్రదర్శనగా వెళ్లి వినతి పత్రం అందించారు. ఆ తర్వాత ఆ బిల్ పాస్ అయింది. అలా నిరంతరాయంగా 1999 వరకు పనిచేసి యువతరానికి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ఆమెను గౌరవాధ్యక్షురాలిగా ఉండమని సంఘం సభ్యులు ఒత్తిడి చేశారు. మహిళా సంఘం రాష్ట్ర కమిటీలో 9వ మహాసభ వరకు కొనసాగారు. ఆల్ ఇండియా 4వ మహాసభ మినహా అన్ని మహాసభలకు ఆమె హాజరయ్యారు. ఆమె పార్టీ సభ్యురాలిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా తన పిల్లల్ని పార్టీకి విశ్వాసంగా ఉండాలని మొదటి నుంచి చెబుతూ ఉండేవారు. అలానే ఉంచారు కూడా. అంతేకాదు, ఇప్పటికీ ఉన్నవారిలో అత్యధిక మహాసభలకు హాజరైంది భిక్షావతి ఒక్కరే. తీవ్ర అనారోగ్యంతో బాధపడిన డివిఎస్ 1966 జనవరి 8న విజయవాడలో మరణించారు. అప్పటికి భిక్షావతి వయసు 34 సంవత్సరాలు. అలాంటి సమయంలోనూ తన మెడలో ఉన్న గొలుసును సూత్రాలతో సహా జనశక్తికి ఇచ్చేశారు ఆమె. అదే సమయంలో పార్టీ ఆధ్వర్యంలో పౌర హక్కుల సంఘం మీటింగ్ 1966 జనవరి 9న విజయవాడలో జరిగింది. ఆ సభకు ఈఎంఎస్ హాజరయ్యారు. భిక్షావతి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయనతో, నా శక్తి మేరకు డివిఎస్ కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తాను అంటూ తన చేతి గాజుల్ని తీసి పార్టీ పట్ల ఆమెకున్న విధేయతను చాటుకున్నారు. తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య 1966 మాస్కో నుంచి వచ్చారు. ఆయన అప్పటికే మాస్కో పెరోల్ పై వచ్చారు. హైదరాబాద్ దాటి వచ్చే అవకాశాలు లేవు. దాంతో భిక్షావతినే హైదరాబాద్ రమ్మన్నారు. ఆమెతో పాటు ఆమె సోదరుడు వెంకట్రామయ్య ఉన్నారు. అలా కలిసిన సందర్భంలో పిఎస్ ఆమెతో మాట్లాడుతూ పిల్లలకు ఏ లోటు లేకుండా చేస్తామని అన్నారు. అందుకు భిక్షావతి, అంతవరకు రానీను, పిల్లల్ని నేను చూసుకుంటాను, నేను పిల్లలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీలోనే ఉంటామని చెప్పారట. అలాంటి సమయంలో ఆమె చూపిన ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోయారు. మహిళా కార్యకర్తగా, కార్యదర్శిగా ఎన్నో అనుభవాలను తన ఆస్తిగా మిగుల్చుకున్న భిక్షావతి క్రమశిక్షణకు, సమయపాలనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇన్నేళ్ల ఆమె ప్రస్థానంలో ఏనాడు సభ్యుల మధ్య సహజమైన ఈర్ష్యాద్వేషాలు రాలేదని చెబుతారు. సైద్ధాంతిక విషయాల్లో అభిప్రాయ భేదాలు కలిగినప్పుడు అంతా కలిసి చర్చల ద్వారా పరిష్కరించుకున్నారే తప్ప కలహాలకు తావీయలేదు. ఇదంతా సభ్యుల మధ్య పరస్పర అవగాహన, సత్సంబంధాలు, పార్టీ పట్ల గౌరవం, అంకిత భావాలకు నిదర్శనం అంటూ ఆమె ఎంతో సగర్వంగా చెప్తారు. ఉద్యమం గురించి అనర్గళంగా విశేష ప్రతిభతో మాట్లాడేవారు ఆచరణలో చిన్న ఇబ్బందులొస్తే జావగారిపోతారు. చిన్న మార్పుని, చిన్న అసౌకర్యాన్ని భరించలేని వారు ఉంటారు. సిద్ధాంతం, ఆచరణ, విప్లవ సాధనకు రెండు కళ్ళల్లాంటివనే నమ్మకాన్ని, నడవడికను నేటికి భిక్షావతి కనబరుస్తున్నారు. భిక్షావతి బాల్యం నుంచే పార్టీ పత్రికలు రోజూ ఆమెను ఆప్యాయంగా పలకరించేవి. వృద్ధాప్యం కారణంగా కంటిచూపు మందగించినా కనబడిన మేరకు ప్రజాశక్తిని చూడడంతోనే ఆమె దినచర్య ప్రారంభమవుతుంది. ఆనాటి పార్టీ పత్రికతో ఆమెకున్న అనుబంధం నేటి ప్రజాశక్తి దినపత్రిక వరకు కొనసాగుతూ వస్తోంది. 1942 జూలై 29వ తేదీ నుంచి సిపిఐ ఆంధ్ర కమిటీ పత్రికగా ప్రజాశక్తి వెలువడింది. అనంతర కాలంలో విశాలాంధ్ర, జనత, సందేశం, జనవాణి, జనశక్తి ఇలా ఎన్నో ఒడిదుడుకుల మధ్య పార్టీ పత్రిక ప్రజాశక్తిగా నిలబడింది. పత్రికల్లో వస్తున్న ప్రతి మార్పును పరిశీలించిన అలనాటి ఉద్యమ నాయకుల్లో భిక్షావతి ఒకరు. ప్రజాశక్తి పత్రిక కోసం ఆ కుటుంబం చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రియమైన మీతోలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటున్నామండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికి నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. ప్రపంచ సైన్స్ రాయబారిగా పేరుగాంచిన ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణించారు అనే వార్త సైన్స్ ప్రేమికులు జీర్ణించుకోలేనిది. 76 ఏళ్ల హాకింగ్ నిన్న ఉదయం కేంబ్రిడ్జ్ లోని తన నివాసంలో శాశ్వతంగా కనుమూశారన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఐన్స్టీన్ తర్వాత ఖగోళ శాస్త్ర పరిశోధనల్లో అంతటి గొప్ప శాస్త్రవేత్తగా ప్రఖ్యాతిగాంచిన స్టీఫెన్ హాకింగ్ ఖగోళ వింతలైన బ్లాక్ హోల్స్ అంటే కృష్ణ బిలాలు పైన, విశ్వం పుట్టుక పైన గొప్ప పరిశోధనలు చేశారు. ఆయన రాసిన పాపులర్ సైన్స్ రచనలు కోట్ల మంది ప్రజల్ని ఉత్తేజపరిచాయి. ఐన్స్టీన్ పుట్టినరోజు నాడే హాకింగ్ మరణించడం విశేషం. జీవించి ఉన్న భౌతిక శాస్త్రవేత్తల్లో అత్యంత ప్రతిభావంతుడు హాకింగ్ తల్లి ఇసబెల్ హాకింగ్ బ్రిటిష్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలు. అందువల్ల చిన్నప్పటి నుండి హాకింగ్ కు అభ్యుదయ భావాలు అబ్బాయి. 13వ ఏట హాకింగ్ తత్వవేత్త, గణిత శాస్త్రవేత్త బెర్ట్రాండ్ రసెల్ ని ఆదర్శంగా తీసుకున్నాడు. కేంబ్రిడ్జ్ లో చదువుతుండగానే తన 20వ ఏట జేన్ వైల్డ్ తో ఆయనకు పరిచయం ఏర్పడి తర్వాత వివాహానికి దారితీసింది. విశేషం ఏమంటే జేన్ ను కలుసుకున్న 2 మాసాలకే 1963 ఆరంభంలో ఆయనకు ALS అనే భయంకరమైన నరాల వ్యాధి ఉన్నట్టు తేలింది. ఎమ్యోట్రోఫిక్ లేట్రల్ స్క్లెరోసిస్ అనే ఈ వ్యాధి సోకిన వారు 2 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం బతకరు. మహా అయితే 4 ఏళ్ల కన్నా ఎక్కువ బతికిన వారు ప్రపంచంలో లేరు. కానీ హాకింగ్ కు ఈ వ్యాధి వచ్చి ఇప్పటికీ 48 ఏళ్లైంది. ఇదో గొప్ప విషయం. ఈ వ్యాధి సోకిన వారిలో ఒక్కో అంగం క్షీణించిపోతుంది. యువకుడిగా ఉన్నప్పుడు గుర్రపు స్వారీ అంటే ఇష్టపడే హాకింగ్ క్రమంగా కాళ్ళు చేతులు గొంతు పడిపోయాయి. చివరికి పూర్తిగా శరీరం కదపలేని స్థితికి చేరుకున్నారు. మాట్లాడలేని ఆయన ఎలక్ట్రానిక్ వాయిస్ సింథసైజర్ ద్వారా మాత్రమే ఏ విషయమైనా చెబుతూ వచ్చారు. జేన్తో వివాహం తన జీవితాన్ని మార్చేసింది అని హాకింగ్ పేర్కొన్నాడు. 1965లో జేన్తో హాకింగ్ వివాహం జరిగింది. సాహిత్యంలో డాక్టరేట్ పట్టా పొందిన జేన్ హాకింగ్ కు అన్ని విధాల అండగా నిలిచారు ఆవిడ. ఈ చరాచర జగత్తు ఎలా సృష్టించబడింది అని అనాదిగా వస్తున్న వాదనకు స్టీఫెన్ హాకింగ్ ది గ్రాండ్ డిజైన్ అన్న తన గ్రంథంలో శాస్త్రీయమైన సమాధానం చెప్పాడు. భౌతిక శాస్త్ర మౌలిక సూత్రాల్లోకి వెళ్లి ఆయన ఈ సమాధానాన్ని రాబట్టాడు. కాలం సంక్షిప్త చరిత్ర పుస్తకంలో ఆయన ఈ విశ్వం నిర్మాణాన్ని నడకను వివరించగా ప్రస్తుత గ్రంథంలో విశ్వ ఆవిర్భావం ఎలా జరిగిందో చెప్పాడు. ఈ విశ్వం ప్రకృతి సూత్రాలని అనుసరించి ఆవిర్భవించి నడుస్తోంది అని హాకింగ్ చెప్పాడు. అయితే ఈ సూత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికి సంబంధించిన ప్రశ్నను తన గత పుస్తకం కాలం సంక్షిప్త చరిత్రలోనే హాకింగ్ వేశాడు. శాస్త్రవేత్తలు గనక ప్రకృతికి సంబంధించిన అత్యంత ప్రాథమిక సూత్రాలని తెలుసుకోగలిగితే వారు దేవుడి మెదడును పట్టుకున్నట్లే అని ఆయన రాశాడు. అంటే ఆయన దేవుడు కాదు, భౌతిక శాస్త్ర ప్రాథమిక సూత్రాలే విశ్వ సృష్టికి కారణం అని పేర్కొన్నాడు. ఇప్పుడు తన సరికొత్త పుస్తకంలో ఆ అత్యంత ప్రాథమిక సూత్రం ఏమిటో హాకింగ్ చెప్పాడు. భౌతిక శాస్త్రవేత్తలు పదార్థ రూపాన్ని వివరించేందుకు రూపొందించిన ఎం సిద్ధాంతమే ఈ ప్రాథమిక సూత్రం అని ఆయన వివరించారు. ఎం సిద్ధాంతం ఈ విశ్వ సృష్టికి కారణమైన అన్ని రకాల ప్రాథమిక కణాల శక్తుల లక్షణాలని తెలియజేసే సూత్రం. విశ్వ సృష్టి ఎలా జరిగిందో అది వివరిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని గనుక ప్రయోగాల ద్వారా నిరూపించడం జరిగితే అప్పుడు విశ్వ సృష్టికి సంబంధించి మతాలు చెప్పే సిద్ధాంతాలకు పూర్తిగా తెరపడుతుంది. ఎం సిద్ధాంతం ఇంకా సంపూర్ణం కాలేదు, కానీ ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా దానితో ఏకీభవిస్తున్నారు. కారణం ఏమంటే విశ్వ నిర్మాణానికి సంబంధించి క్వాంటం సిద్ధాంతం, గురుత్వాకర్షణ సిద్ధాంతం చెప్పలేకపోతున్న అనేక సమస్యలను ఈ సిద్ధాంతం పరిష్కరిస్తోంది. అయితే గణిత సూత్రాల ఆధారంగా నిర్మితమైన ఎం సిద్ధాంతం ప్రయోగాత్మకంగా నిరూపితం కావాల్సిందే, అప్పుడే సైన్స్ దాన్ని పూర్తిగా అంగీకరిస్తుంది. కానీ ప్రస్తుతం మానవాళి వద్దనున్న సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని నిరూపించడం కష్టం. ఎందుకంటే దానిలో పేర్కొన్న సమయాలను కొలవాలి అంటే మనం అంతరిక్షంలో మహాభారీ పరిశోధనాశాలలు పెట్టాలి. స్టీఫెన్ హాకింగ్ తో సహా భౌతిక శాస్త్రవేత్తలంతా ఈ ఎం సిద్ధాంతాన్ని అంతిమ సిద్ధాంతంగా చెబుతున్నారు. అన్నిటికీ సంబంధించిన సిద్ధాంతం అని జపాన్ భౌతిక శాస్త్రవేత్త మిచియోకకు దీని గురించి పేర్కొన్నారు. విశ్వాన్ని దేవుడు సృష్టించాడా లేక దానికదే సృష్టించబడిందా అంటే విశ్వం ఎవరి చేత సృష్టించబడలేదు, కొన్ని ప్రాథమిక భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా ఆవిర్భవించి నడుస్తోంది అని హాకింగ్ చెప్పాడు. స్టీఫెన్ హాకింగ్ గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు, గొప్ప అభ్యుదయవాది కూడా. 1963లో ఆయన వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా తారిక్ అలీ తదితరులతో ప్రదర్శనలో పాల్గొన్నాడు. 2003లో ఇరాక్ పై అమెరికా దురాక్రమణను వ్యతిరేకించడమే కాదు, ఇది యుద్ధ నేరం అని ధైర్యంగా ప్రకటించాడు. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగతాలకు నిరసనగా ఇజ్రాయెల్లో కార్యక్రమాలని బాయ్కాట్ చేశాడు. అణు నిరాయుధీకరణకు మద్దతుగా సార్వత్రిక ఉచిత వైద్యం కోసం వాతావరణ మార్పుల్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలి అని ప్రచారం చేశాడు. హాకిన్స్ ప్రైవేటీకరణకు బద్ధ వ్యతిరేకీన, ప్రజల ఆరోగ్యాన్ని లాభాల కోసం ఉపయోగించుకోవడం దారుణమని చెప్పాడు. వైద్య వ్యవస్థను మరిన్ని లాభాల కోసం ఉపయోగించుకోవడం మొదలు పెడితే మరిన్ని ప్రైవేటు గుత్త సంస్థలు పెరుగుతాయి, వైద్యం మరింత ఖరీదైపోతుందని కూడా పేర్కొన్నాడు. హాకింగ్ శాస్త్రీయ దృక్పథం కలిగిన శాస్త్రవేత్త. ఈ విశ్వం సైన్స్ సూత్రాల చేత నడుస్తోంది అని చెబుతాడు. మతం ఆదేశాల మీద ఆధారపడుతుంది, సైన్స్ పరిశీలన తర్కం మీద ఆధారపడుతుంది అని పేర్కొంటాడు. గార్డియన్ పత్రికలో ప్రచురితమైన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ స్వర్గం అనేది ఒక మిథ్య అని చెప్పాడు. మరణానంతర జీవితం లేదు, స్వర్గం లేదు, అదంతా కూడా చీకటిని చూసి భయపడే మనుషులు సృష్టించుకున్న కథ అని స్పష్టం చేశాడు. వారు సృష్టిస్తున్న కృత్రిమ మేధస్సు వల్ల మానవాళికి భవిష్యత్తులో ప్రమాదం ఉందన్న వాదనపై హాకింగ్ మాట్లాడుతూ ఇలా చెప్పాడు. రోబోట్ల వల్ల మానవాళికి ప్రమాదం ముంచుకొస్తోందని చాలా మంది అంటున్నారు, కానీ రోబోట్ల కన్నా ప్రమాదకరమైంది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. మనం కోరుకున్న వాటన్నిటినీ యంత్రాలు ఉత్పత్తి చేస్తే అప్పుడు ఆ ఉత్పత్తి ఎలా పంపిణీ జరుగుతోంది అన్న దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. యంత్రాలు ఉత్పత్తి చేసే సంపద పంపకం జరిగితే అప్పుడు ప్రతి వ్యక్తి విలాసవంతమైన విశ్రాంత జీవితం గడుపుతాడు. అలా కాకుండా యంత్రాల యజమానులు సంపద పంపిణీని అడ్డుకుంటే అత్యధిక ప్రజలు తీవ్రమైన దుర్భర జీవితాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. పెట్టుబడి మరింతగా పోగు చేసుకోవడానికి పెట్టుబడిదారీ వ్యవస్థ చేస్తున్న ప్రయత్నాలు టెక్నాలజీ లక్ష్యాన్నే మార్చేస్తున్నాయి. ప్రజల సంపద పెంచడం కోసం కాకుండా మానవుల ఉపాధి పోగొట్టడమే దాని లక్ష్యంగా మారిపోయింది. ఈ హెచ్చరికను తీవ్రంగా తీసుకోకపోతే మనం అంతులేని కార్పొరేట్ ఆధిపత్యానికి లోనవుతాం. మన రాజకీయ వ్యవస్థను, వనరుల్ని నమ్ముతూ కొంటూ ఉండే వాళ్ల చేతుల్లోకి కృత్రిమ మేధస్సు వెళ్లిపోవడానికి మనం అనుమతిస్తే మనం చాలా తీవ్రమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని స్టీఫెన్ హాకింగ్ గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు, మన కాలపు మహాజ్ఞాని. అటువంటి మహనీయుని మృతి ప్రపంచ మేధో జీవితానికి తీరని లోటు. ఆయన ప్రజ్ఞాపాఠవాలే కాదు, వాటిని సాధించడానికి ఆయన జీవితంతో జరిపిన గొప్ప పోరాటం కూడా నేటి తరానికి, రానున్న తరాలకు స్ఫూర్తినిస్తాయి. ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జే భార్గవి, వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం. March 15, 2018 ఎపిసోడ్ పునఃప్రసారం.
My media, the voice of India. My media, the voice of India.
My media, the voice of India. ఇది భారతీయ స్వరం.